സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
ഈരോജു രണ്ടവ അധ്യായാനിക്ക് സാരാംശം ചെത്താനു. ഈ രണ്ടവ അധ്യായം സാംഖ്യയോഗമു అనే పేరుతో పిలువబడుతుంది. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యము అంటే జ్ఞానం. ఎందుకని ఈ అధ్యాయానికి సాంఖ్యము అనే పేరు వచ్చింది అంటే, జ్ఞానము అనే విషయాన్ని ముఖ్యంగా కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో చెప్తున్నారు. కనుక ఈ రెండవ అధ్యాయంలో జ్ఞానం అనే విషయాన్ని ప్రాధాన్యంగా కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. అందువలన దీనికి సాంఖ్యయోగము అనే పేరు వచ్చింది. ఈ అధ్యాయాన్ని నాలుగు భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు మొదటి భాగం, దానిని అర్జున శరణాగతి భాగం అంటాం. ఒకటవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు అర్జున శరణాగతి అని పేరు ఆ భాగానికి. పదకొండవ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు జ్ఞానయోగము లేక సాంఖ్యయోగము అనే భాగం. 11 నుంచి 38వ శ్లోకం వరకు. 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు కర్మయోగము అనే విషయాన్ని గురించి కృష్ణ పరమాత్మ బోధిస్తాడు. మూడవ భాగం, మొదటి భాగం అర్జున శరణాగతి, రెండవ భాగం జ్ఞానయోగం లేక సాంఖ్యయోగం, మూడవ భాగం కర్మయోగం, నాలుగవ భాగము 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు, స్థితప్రజ్ఞుడు కావడానికి సాధనాలు. స్థితప్రజ్ఞుడు కావాలి అంటే ఏమేమి సాధనాలు ఆచరించాలి, స్థితప్రజ్ఞుడైన తర్వాత ఏ ఏ లక్షణాలు కలిగి ఉంటాడు, ఈ రెండు విషయాలు 4వ భాగంలో చెప్పబడినాయి. ఈ 4 భాగాలు కలిపితే 2వ అధ్యాయం. 2వ అధ్యాయం భగవద్గీతలో వార్తల్లో ముఖ్యాంశాలు అంటారు చూసారా, హెడ్లైన్స్, ముఖ్యాంశములు. వార్తలు ఆరంభించేటప్పుడు ముఖ్యాంశాలు చెప్తారు, తర్వాత విస్తారంగా చెప్తారు, మళ్ళీ చివరిలో ముగించే ముందు ముఖ్యాంశాలు అంటారు, హెడ్లైన్స్. అదేవిధంగా ఈ 2వ అధ్యాయం హెడ్లైన్స్ అన్నమాట భగవద్గీతకి, ముఖ్యాంశాలు. 2వ భాగం ముఖ్యాంశాలు అనేటట్లుగా ఇక్కడ కూడా హెడ్లైన్స్. మరి చివరి ముఖ్యాంశం ఏంటంటే 18వ అధ్యాయం. మళ్ళీ 18వ అధ్యాయం హెడ్లైన్స్ భగవద్గీతకి, 2వ అధ్యాయం హెడ్లైన్స్. మరి మధ్యలో న్యూస్ ఏమిటండి, వార్తలు అంటే 3వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం దాకా వార్తలు చెప్పినట్టు అనమాట మధ్యలో చెప్పేది. కనుక ఇప్పుడు ముఖ్యాంశాలు ఈ 2వ అధ్యాయం, చివరిది కూడా ముఖ్యాంశాలు. కనుక ఇప్పుడు మనం ముఖ్యాంశాలు వింటున్నాం. ఏమిటా ముఖ్యాంశాలు? 4 భాగాలు. 4 భాగాలు కలిగినటువంటి ఈ ముఖ్యాంశంతో కూడినటువంటి 2వ అధ్యాయం మనం చూస్తున్నాం ఇప్పుడు. నా ఇప్పుడు మనం మొదటి భాగం చూస్తాం. మొదటి భాగం ఏమిటి? అర్జున శరణాగతి. అర్జున శరణాగతి 1 నుంచి 2వ శ్లోకం వరకు, 10వ శ్లోకం వరకు. ఏమిటి ఆ శరణాగతి? మనకు మొదటి అధ్యాయం గుర్తుండాలి. అర్జున శరణాగతి అంటే మొదటి అధ్యాయం అంతా గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయంలో అర్జునుడు 2 సేనల మధ్య రథం ఆపమన్నాడు కృష్ణుణ్ణి. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమెచ్చుత అని అడిగాడు. కృష్ణ, ఈ రథాన్ని రెండు సేనల మధ్యలో ఆపు, నేను వీళ్ళిద్దరిని చూడాలి, ఈ సైన్యాన్ని ఆ సైన్యాన్ని. ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో వీళ్ళందరినీ నేను చూడాలని చెప్పి అడిగితే కృష్ణ పరమాత్మ మధ్యలో రథం ఆపాడు. ఆపిన తర్వాత ఏమన్నాడు అర్జునుడు, వాళ్ళని చూసి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూసి వీళ్ళని నేను సంహరించాలా, వీళ్ళని సంహరిస్తే వీళ్ళు చనిపోతే నేను ఎలా జీవించేది, అంటే వారి యొక్క మరణాన్ని కూడా ఊహించలేకపోయినాడు అర్జునుడు. ఇంకా వాళ్ళు చనిపోలే ఉన్నారు, ఉన్నప్పుడే వాళ్ళ యొక్క మరణాన్ని కూడా ఊహించడమే కష్టంగా ఉంది అర్జునుడికి. చాలా బాధపడ్డాడు. బాధపడేటప్పటికీ శోకం వచ్చింది. వాళ్ళ మీద మమకారం ఉంది కదా, రాగం అంటే అనురాగం. వీళ్ళు చనిపోతే నేను ఎట్లా జీవిస్తాను, వీళ్ళు నా వాళ్ళు. ఆ అనురాగం పెరిగేటప్పటికీ వాళ్ళు చనిపోవడం ఊహించలేక ఊహాయే భరించలేకపోతే నిజంగా చనిపోతే ఎట్లా ఉంటుంది అర్జునుడికి, ఇంకా కష్టం. ఆ రాగం వల్ల శోకం వచ్చింది అర్జునుడికి. శోకం అంటే ఏమిటి, దుఃఖం, విపరీతమైన దుఃఖం వచ్చింది. వీళ్ళని నేను చంపలేను, నువ్వు రథాన్ని వెనుకకు మళ్లించు, నేను అడవులకెళ్ళి భిక్షాటనమైనా చేస్తాను, నాకు ఈ రాజ్యం వద్దు, ఇవేమి వద్దని చెప్పన్నాడు. అంతేకాకుండా కృష్ణ పరమాత్మకి ధర్మాన్ని బోధించడం మొదలుపెట్టాడు. నేను గనక ఈ యుద్ధం చేస్తే వీళ్ళందరూ చనిపోతే వర్ణ సంకరం వస్తుంది, వర్ణ సంకరం అయితే ధర్మం అంతా పోతుంది, ధర్మం పోవడానికి నేను కారణం అవుతాను, కనుక వీళ్ళని నేను చంపను, కనుక నువ్వు రథాన్ని వెనుకకు మళ్లించు, రాజ్యం ఎందుకు, భోగాలు ఎందుకు, ధర్మం నశిస్తున్నప్పుడు అని చెప్పి ఇవన్నీ బోధించాడు కృష్ణ పరమాత్మకి. కృష్ణ పరమాత్మ పాపం వింటూ కూర్చున్నాడు. ఏం చేస్తాడు మరి, అర్జునుడు చెప్తూ ఉంటే కృష్ణ పరమాత్మ వింటూ కూర్చున్నాడు. అంటే ఫుల్ స్టాప్ పెడితే కదా అర్జునుడు వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈ రెండవ అధ్యాయానికి కూడా ఇంకా చెప్తూనే ఉన్నాడు, ముగింపు అవలే, దాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు రెండవ అధ్యాయంలో కూడా. ఇంతవరకు కృష్ణ పరమాత్మ రథ సారథి, డ్రైవర్. డ్రైవర్ మనం చెప్పినట్టు వినాలి కదా, అర్జునుడు యజమాని కనుక యజమాని అర్జునుడు చెప్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఏం చేయాలి, రథ సారథి వింటూ ఉన్నాడు, అర్జునుడు చెప్తూనే ఉన్నాడు రెండవ అధ్యాయంలో కూడా. అంటే ఏమిటి అర్థం, అర్జునుడు తన యొక్క సమస్యని తానే తీర్చుకోవడానికి స్వయంగా ప్రయత్నం చేస్తున్నాడు. తన బాధని, తన దుఃఖానికి పరిహారం ఏమిటంటే యుద్ధం చెయ్యకుండా ఉండడమే అనే నిర్ణయాన్ని అర్జునుడే తీసుకున్నాడు. చూసారా, తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అంటే యుద్ధం చెయ్యకుండా ఉండడమే అనే నిర్ణయానికి వచ్చి రథాన్ని మళ్లించు అని చెప్పి అన్నాడు. కృష్ణ పరమాత్మ రథం మళ్లించలే, కాసేపు సమయం ఇచ్చాడు అర్జునుడికి. అప్పుడు అర్జునుడిలో మార్పు వచ్చింది. ఒకవేళ నా నిర్ణయం తప్పేమో, నేను తీసుకున్న నిర్ణయం తప్పేమో, సరికాదేమో అని అర్జునుడిలో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి తన యొక్క నిస్సహాయతని తెలుసుకున్నాడు. నేను సరిగా నిర్ణయించలేను, హే కృష్ణ నువ్వే నాకు మార్గదర్శనం చెయ్యాలి, నేను దుఃఖంలో మునిగి ఉన్నాను, రాగం శోకం మోహం, కృపయా పరయావిష్ఠః కార్పణ్య దోష అపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః. టర్నింగ్ పాయింట్ శ్లోక. ఇంతవరకు నీతి బోధించాడు కృష్ణ పరమాత్మకి. బోధించిన వాడు చూడండి, ఒక్కొక్కసారి మన నిర్ణయం చేసుకొని ఇదే ఫైనల్ అంటే ఇంకా ఆలోచనే ఉండదు దానికి. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ నిర్ణయం సరి అయినదో కాదో అని పెద్దవాళ్ల సలహా తీసుకోవడం చేస్తే మంచిది. నిర్ణయం తీసుకోవచ్చు, ఆ నిర్ణయాన్ని ఫైనల్కి వచ్చేట ముందు పెద్దవాళ్ల నిర్ణయం తీసుకోవాలి. అర్జునుడు ఆపనే చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, యుద్ధం మానేయాలనుకుంటున్నాను నేను, ఈ నిర్ణయం నేను తీసుకున్నాను కానీ నాకు సరైనదా కాదా అనేటువంటి ఇది తెలియడం లేదు, కనుక నువ్వు మార్గదర్శనం చేయవలసింది అని అడిగాడు. చూసారా, అలా అడగడం వలన అప్పుడేం చెప్పాడు అర్జునుడు, నేను కార్పణ్య దోష అపహత స్వభావ. కార్పణ్యం అంటే కృపణస్య భావ కార్పణ్యం. అర్జునుడు గ్రహించాడు తన దోషాన్ని. ఏమిటది, కృప అంటే అనురాగం, రాగం. నేను వీళ్ల మీద అభిమానం పెంచుకున్నాను, ఆ అభిమానం వల్ల దుఃఖంలో మునిగి ఉన్నాను, ఈ దోషంలో పడ్డాను నేను. కార్పణ్య దోషంతో అంటే కృప లేక అనురాగం అనే దోషంతో నా స్వభావం, నా యొక్క మనస్సు అపహరించబడింది దోషంతోనే. చూసారా, కనుక్కున్నాడు. డయాగ్నోసింగ్ ద ప్రాబ్లం, డయాగ్నోసిస్ అంటారు దీన్ని. అంటే మన యొక్క సమస్యను మనం తెలుసుకోవాలి. కార్పణ్య దోష అపహత స్వభావ. ఇప్పుడు అలా నా మనస్సు అపహరించబడడం వల్ల, నా స్వభావం అపహరించబడడం వల్ల సమ్మూఢ చేత, నా బుద్ధి చేత అంటే బుద్ధి, మనస్సు సమ్మూఢ మోహింపబడింది. మోహం అంటే ఏమిటి, అవివేకం. అవివేకం అంటే ఏమిటి, ఏది ధర్మం ఏది అధర్మం అని విచక్షణ చేయగలిగినటువంటి సామర్థ్యం లేకపోవడం అవివేకం అంటారు. మోహం అంటే ఏమిటి తెలుసా, ఏది చేయవచ్చు ఏది చెయ్యకూడదు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటువంటి వివేకాన్ని కోల్పోవడమే మోహం. మోహం కలిగిన వాడు మూఢ అంటారు. బాగా వివేకాన్ని కోల్పోతే పూర్తిగా సమ్మూఢ అంటారు. సమ్యక్ మూఢ అంటే కొంచెం కూడా బుద్ధి పనిచేయడం లేదు అని అర్థం. సమ్యక్ మూఢ అంటే పూర్తిగా వివేకాన్ని కోల్పోయినాడు అని అర్థం. పూర్తిగా వివేకాన్ని కోల్పోయినాడు అంటే సామర్థ్యాన్ని కోల్పోయినాడు, వివేకాన్ని కోల్పోయినాడు. ఈ యుద్ధం చెయ్యడమా చెయ్యకుండా ఉండడమా అనేటటువంటి వివేకం, ఇది ధర్మ యుద్ధం అయితే అధర్మ యుద్ధంగా భావించాడు, క్షత్రియుడైన వాడు యుద్ధాన్ని నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అదే సరి అయినదనుకున్నాడు, అదే మోహం అంటే అవివేకం అన్నాం. అర్జునుడే ఒప్పుకున్నాడు. చూసారా, తన యొక్క దోషాన్ని ఒప్పుకున్నాడు. సమ్మూఢ చేత అన్నాడు. కార్పణ్య దోష అపహత స్వభావ. పృచ్ఛామి త్వాం, నేను నిన్ను అడుగుతున్నాను. ఏమని ప్రశ్న అడుగుతున్నాను, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. నేను ప్రశ్న అడుగుతున్నాను గనక ఇప్పుడు నేనెవరిని, శిష్యస్నేహం, నేను నీ శిష్యుణ్ణి, నేను నీ శిష్యుడిని. శ్యాం శిష్యస్నేహం శాధి మాం త్వాం ప్రపన్న, నాకు నువ్వు బోధించవలసినది, ఏది ధర్మం ఏది అధర్మం నువ్వు నాకు బోధించవలసినది, నేను నీ శిష్యుడిని అన్నాడు. అర్జునుడు తాను శిష్యుడని చెప్పంగానే కృష్ణుడు ఏమైనాడు, గురు అయిపోయినాడు. రథసారథిని జగద్గురువుగా మార్చాడు అర్జునుడు. చూసారా, గురువు ఒక వ్యక్తి జ్ఞాని తాను గురువు కావాలనుకుంటే గురువు కాలేడు. ఇంతవరకు పార్థసారథిగా ఉన్నటువంటి సారథి, డ్రైవర్గా ఉన్నటువంటి, రథసారథిగా ఉన్నటువంటి అర్జునుడు, కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు గురువుగా మార్చేశాడు. నువ్వు నా గురువు అని చెప్పలే, నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి అంటే నువ్వు నాకు గురువు అని చెప్పినట్లే కదా, అది టర్నింగ్ పాయింట్. శరణాగతి, అర్జున శరణాగతి అని అంటారు దీన్ని. చూసారా, రాగం వలన శోకం, శోకం వలన మోహం, మోహం రావడం వలన అర్జునుడు తన యొక్క దోషాన్ని గ్రహించి శరణాగతిని పొందడమే ఈ యొక్క గీతా బోధనకి మూల కారణం. గీతా బోధన ఎట్లా జరిగింది? అర్జునుడు శిష్యుడిగా మారాడు. ఇంతవరకు ఈ భాగం అన్నమాట, మొదటి భాగం అర్జున శరణాగతి. మనకు ఏమి తెలియదో మనం తెలుసుకోవాలి. మొదట తెలుసుకొని నాకు ఇది తెలియదండి, నాకు ఇది బోధించండి అని చెప్పి అడగాలి. అర్జునుడు అడిగాడు, పృచ్ఛామిత్వా, నేను నిన్ను అడుగుతున్నాను హే కృష్ణ. యత్ శ్రేయః తత్ బ్రూహి అన్నాడు. నాకేది శ్రేయస్సో నువ్వు అది చెప్పవలసింది అన్నాడు. తను నిర్ణయం తీసుకున్నాడు, తీసుకున్నప్పటికి కూడా అది శ్రేయస్సో కాదో నాకు తెలీదు, కానీ నువ్వే చెప్పవలసింది నాకు ఏది శ్రేయస్సో అన్నాడు. అలా అడగబట్టే కదా కృష్ణ పరమాత్మ ఇంత బోధించాడు. మనం అనుకుంటాం ఏమండి అర్జునుడికి మాత్రం ఎందుకు బోధించాడు కృష్ణుడు. అర్జునుడికి అహంకారం, ఎందుకంటే ధనంజయుడు, క్షత్రియుడు, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. అహంకారం రావడానికి ఇంకేం కావాలి అంతకంటే? కానీ అర్జునుడు తన యొక్క నిస్సహాయతను తెలుసుకొని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు బోధించమని అడిగాడు. కృష్ణ పరమాత్మ బోధించాడు. ధర్మపుత్రుడు వచ్చి అడిగితే ధర్మరాజు కూడా బోధించేవాడే. ధర్మరాజు వచ్చి నేను నీ శిష్యుడిని అని చెప్పి అడగలే, చెప్పలే. భీముడు వచ్చి నేను నీ శిష్యుణ్ణి అని చెప్పి అనలే. నకులుడు, సహదేవుడు కూడా వచ్చి అడగలే, నేను నీ శిష్యుణ్ణి అని చెప్పి వాడు అనలేదు కదా. ఒకవేళ దుర్యోధనుడు కూడా వచ్చి అడిగి ఉంటే నేను నీ శిష్యుణ్ణి అని ఉంటే కృష్ణుడు బోధించేవాడే. చూసారా, ఎవరైతే ఏమిటి, ఎవరైతే వచ్చి నాకు మార్గదర్శనం చేయమని అడుగుతాడో వాడే శిష్యుడు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తే మన అహంకారం అంతా ఆయన ముందు సరెండర్ చేయాలి. అలా చేసినప్పుడు ఆ గురువు మనకు బోధిస్తాడు. సాష్టాంగ నమస్కారం ఏం తెలియజేస్తుందంటే మన శరణాగతి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అందుకని సన్యాసం తీసుకున్నప్పుడు ముండనం చేస్తారు, అంటే వెంట్రుకలన్నీ తీసేస్తారు, తీయించుకుంటారు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క తప్పుడు ఆలోచనకు చిహ్నం. మనం అన్ని ఆలోచిస్తాం కదా, నేనే చదువుకుంటాను, నాకే తెలుస్తాయి, నేనే అర్థం చేసుకుంటానని చెప్పి అనుకుంటుంటారు జనం. వాళ్ళు ఏమేమి అనుకుంటుంటారో ఆ ఆలోచనలన్నీ కూడా అవన్నీ సరి అయిన అనుకుంటూ ఉంటారు. చాలామంది మన దోషభూయిష్టమైన ఆలోచనలన్నిటికీ ప్రతీకం మన వెంట్రుకలు. అందుకని సన్యాసం తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, నా మైండ్ ఎంప్టీగా ఉంది, నా ఆలోచనలన్నీ తీసేస్తున్నానని చెప్పి తిరుపతికి వెళ్ళి ఎందుకు తీయించుకుంటారు తెలుసా వెంట్రుకలు? నా మనసులో ఉన్న ఈ దోషభూయిష్టమైన ఆలోచనలన్నింటినీ కూడా కడిగి వేస్తున్నాను, వదిలిపెడుతున్నాను. నేను నా మనస్సు ఖాళీగా ఉన్నది ఇప్పుడు అని ప్రతీకంగా ఇవన్నీ తీసేయించుకుంటారు. మళ్ళీ పెంచుకుంటారనుకోండి అది వేరే విషయం. సన్యాసులు ఏం చేస్తారంటే ఎప్పుడు తీసేయించుకుంటుంటారు, అది తేడా. కారణం ఏమిటో తెలుసా? ఈ వెంట్రుకల మీద ఉన్నంత అభిమానం శరీరంలో మరి ఏ భాగంలోనూ ఉండదు. అందుకని అభిమానాన్ని వదిలేయడం కోసం ఇది ప్రతీకంగా మన చిహ్నంగా వెంట్రుకలు తీయించడం, గుండు చేయించుకోవడం అంటారు చూసారు మన తెలుగులో. అచ్చ తెలుగులో చెప్పాలంటే గుండు చేయించుకోవడం దేనికోసం అంటే, నా మనస్సు ఎటువంటి దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలతో లేదు, ఖాళీగా ఉన్నది. నువ్వు నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటాను, నా మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేవు అంటే క్లీన్ బోర్డు అని అర్థం. అక్కడ బోర్డు ఉంది చూసారా, పక్కన క్లీన్గా ఉందా? ఎంప్టీ బోర్డు. బోర్డు ఎంప్టీగా ఉందా లేదా? అట్లా ఉంటే టీచర్ ఏం చేస్తుంది? చక్కగా రాయొచ్చు. టీచర్ రాయడానికి ముందు దాని మీద రాస్తున్నాయి అనుకోండి, ఇంకా టీచర్ ఏం రాస్తుంది కదా? రాయాలంటే ఆవిడ ఏం చేయాలి? ముందు చూడవాలి కదా, ముంత మళ్ళీ ఆవిడ రాయడం మొదలు పెట్టాలి. మన మనస్సు కూడా అంతే. బ్లాక్ బోర్డు ఎంప్టీ బోర్డా, స్క్రిబుల్డ్ బోర్డా? ఎంపీగా ఉండాలి. ఎంపీగా ఉండడానికి చిహ్నం ఏంటంటే ఈ మొత్తం తీసేయడం. అందుకనే సన్యాసులు ముండనం చేయించుకుంటారు. కారణం తెలిసిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు అర్జునుడు మనస్సు ఎంపీగా ఉన్నది. ఇంతవరకు తనకు అదంతా చెప్పాడు, కృష్ణుడికే బోధ చేశాడు, తన మనసులో ఉన్న భావనలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? సమ్మూఢ చేత, నేను ఏదో మోహంలో పడి, అనురాగంలో పడి, శోకంలో పడి నేను నీకేవేవో చెప్పాను, నేను నీకు శిష్యుణ్ణయిపోతున్నాను, నాకేం తెలియదు నాయన, నువ్వే చెప్పు అన్నాడు. అది టర్నింగ్ పాయింట్. చూసారా, మనలో అహంకారం ఉన్నంత వరకు మన గురువు చెప్పేది మనకు ఎక్కదు. అందుకని సాష్టాంగ నమస్కారం అనేది ఏం తెలియజేస్తుందంటే, స్త్రీలైతే పంచాంగ నమస్కారం, పురుషులైతే సాష్టాంగ నమస్కారం, శరణాగతిని తెలియజేస్తుంది అది. నేను నీకు శరణాగతిని అవుతున్నాను, హే కృష్ణ నాకు బోధించన్నాడు. ఇది అర్జున శరణాగతి. ఎందుకంటే మొదటి అధ్యాయం పేరు తెలుసా, గుర్తుందా? అర్జున విషాదయోగం. విషాదంలో పడడం వల్ల ఆ దుఃఖాన్ని భరించలేక ఆ దుఃఖాన్ని నుంచి బయటపడడం కోసం అర్జునుడు శరణాగతుడైనాడు కృష్ణుడికి. కృష్ణుడేమైనాడు? జగద్గురువు అవుతున్నాడు ఇప్పుడు. అది రెండవ భాగం మొదలవుతుంది ఇప్పుడు. ఇప్పుడు మొదటి బోధ మొదలవుతుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ నోరు తెరుస్తారు. పాపం శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి గురువుగా ఆత్మవిద్యని బోధిస్తున్నాడు. రెండవ భాగానికి వస్తాం ఇప్పుడు. ఇది మొదటి భాగ సారాంశం. మొదటి భాగం అంటే ఏమిటి? రెండవ అధ్యాయంలో మొదటి భాగం 1-10 వరకు అర్జున శరణాగతి భాగము. అర్థమైంది కదా? రెండవ భాగం జ్ఞానయోగము అని పేరు. జ్ఞానయోగం, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అర్జునుడికి? అర్జున, నువ్వు ఈ స్థూల శరీరం కాదు, మనస్సు కాదు. ఈ స్థూల శరీరం పేరు కలిగి రూపం కలిగినటువంటి ఈ స్థూల శరీరం ఉన్నదే నీకు, అది నువ్వు కాదు. నీవెవరో నువ్వు తెలుసుకో, నీ స్వరూపం ఏమిటో నువ్వు తెలుసుకో, నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. 11-38 వరకు ముఖ్యంగా చెప్పాలంటే 11-25 వరకే జ్ఞానయోగం, అసలైనటువంటి అసలైన సిసలైన అంటారు చూసారా, అసలైన సిసలైన ఆత్మవిద్య. ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ? అర్జున, నువ్వెవరో నీకు తెలుసా? శరీరం నువ్వు అనుకుంటున్నావా? కాదు. మనస్సు నువ్వు అనుకుంటున్నావా? అది నువ్వు కాదు. అర్జునుడికి ఒకటే కన్ఫ్యూషన్, శరీరము నేను కాదంటావు, మనస్సు నేను కాదంటావు, అప్పుడు నేను ఎవరినయ్యా అని అర్జునుడు ప్రశ్నకు ఉంటుంది కదా మనస్సులో. అప్పుడు నేను ఎవరిని? నువ్వెవరు అంటే చైతన్య స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపం, విజ్ఞానస్వరూపం, బ్రహ్మచైతన్యం, ఆత్మస్వరూపం నువ్వు. ఈ శరీరం, మనస్సు ఇవి పరికరాల్లాంటి. నిద్రపోయేటప్పుడు మనం అందరం నిద్రపోతాం కదండి, రాత్రిపూట నిద్రపోతామా లేదా? నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు ఈ శరీరం గుర్తుంటుందా మనకు? లేదు కదా. మనస్సు గుర్తుంటుందా? లేదు కదా. ఉంటే నిద్రే పట్టదు, ఎందుకంటే మనసు నిండా సమస్యలే కదా. మనస్సు పనిచేయడం లేదు. మీరు నిద్రపోయేటప్పుడు ఈ కళ్ళజోడు ఏం చేస్తారు? తీసి పక్కన పెడతారు, పక్కన పెట్టి నిద్రపోతారు. అదేవిధంగా నిద్రపోయేటప్పుడు ఈ స్థూల శరీరాన్ని ఒక గ్లాస్ లాంటిది, మనస్సు రెండో గ్లాస్, ఈ కళ్ళజోడు లాంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరాన్ని తీసి పక్కన పెట్టినట్టే ఉపయోగిస్తున్నారా? నిద్రపోయేటప్పుడు స్థూల శరీర జ్ఞానము లేదు, మనస్సు సూక్ష్మ శరీర జ్ఞానము లేదు. అంటే ఈ కళ్ళజోడు స్థూల శరీర సూక్ష్మ శరీరం లాంటి కళ్ళజోడు లాంటి స్థూల సూక్ష్మ శరీరాలని పక్కన పెట్టేశాం. మీరున్నారా లేదా చెప్పండి? స్థూల శరీరం సూక్ష్మ శరీరం లాంటి కళ్ళజోడు లాంటి ఈ యొక్క రెండు శరీరాలని తీసి పక్కన పెట్టినట్టే కదా, మనకు తెలియదు కదా ఆ రెండును ఉపయోగించకుండా కూడా మనం ఉన్నామా లేమా. ఉన్నాం కదా, అదే నీ నిజస్వరూపం, అదే ఆత్మస్వరూపం, అదే చైతన్య స్వరూపం. ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిసిందా? నువ్వు శరీరానివి కాదు, మనస్సువి కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నువ్వు ఆత్మస్వరూపాన్ని అని చెప్తూ కృష్ణ పరమాత్మ, ఆత్మ ఈ శరీరంలో ఒక భాగము కాదు, ఈ శరీరంలో మెదడులో పుట్టినటువంటిది కాదు, ఈ శరీరం యొక్క గుణము కాదు ఆత్మ, ఆత్మ ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్నది, శరీరం బయట ఉన్నది ఆత్మ, శరీరం లోపల ఉన్నది, ఈ జడమైన శరీరాన్ని పనిచేయిస్తున్నది ఆత్మ, ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరం జీవిస్తుంది, ఆత్మ కనుక లేకపోతే ఈ శరీరం శవమైపోతుంది, దీనికి అంటూ స్వతహాగా చైతన్యం లేదు. ఈ డెస్క్ ఉంది చూసారా, ఇది ఎంతో, ఈ శరీరం కూడా అంతే, ఇందులో ఆత్మ వ్యక్తమవుతోంది, ఈ శరీరాన్ని పనిచేయిస్తున్నది. కానీ ఈ శరీరం చనిపోయినప్పుడు ఆ ఆత్మ వ్యక్తం కాదు, ఆత్మ ఉంటుంది. బల్బు ఉంటే విద్యుత్ ఉన్నదని తెలుస్తుంది, బల్బు లేకపోతే విద్యుత్తు మనకు కనపడదు. బల్బు ద్వారా విద్యుత్ వ్యక్తం అవుతుంది, ఫ్యాన్ ద్వారా విద్యుత్ వ్యక్తం అవుతున్నది, మైక్ ద్వారా విద్యుత్ అంటే కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఇవి కనుక లేకపోతే, బల్బు ఫ్యాను ఇది లేకపోతే విద్యుత్తు ఎలక్ట్రిసిటీ వ్యక్తం కాదు. అదేవిధంగా ఈ బల్బు ఫ్యాను మైక్ లేకపోతే విద్యుత్తు వ్యక్తం కాదు, తెలియదు. కానీ విద్యుత్ లేకుండా ఉంటుందా? ఉంటుంది, కానీ మనకు తెలియదు. అదేవిధంగా ఈ శరీరం అనే బల్బు లాంటి శరీరం ఉంటే ఆత్మ వ్యక్తం అవుతుంది, ఇది లేకపోతే వ్యక్తం కాదు. వ్యక్తం కాదే కానీ ఉంటుంది, కానీ అది మనకు తెలియదు. కనుక ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆత్మను ఎలా తెలుసుకోవాలి? శరీరం ద్వారా తెలుసుకోవాలి. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బల్బు ద్వారా విద్యుత్ వ్యక్తం అవుతున్నది, అందుకని బల్బును తుడిచి 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 జాగ్రత్తగా చూసుకుంటాం. లేదండి, బల్బు పగలగొట్టి నేను ఎలక్ట్రిసిటీని చూస్తానంటావా? బల్బును పగలగొడితే ఎలక్ట్రిసిటీ ఏం కనపడుతుంది నీకు? బల్బు వెలుగుతున్నప్పుడు ఎలక్ట్రిసిటీని ఆనందించు. ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలా ఆనందిస్తావు ఎలక్ట్రిసిటీని? బల్బుతో సహానా, బల్బు లేకుండానా? బల్బుతో సహా. ఫ్యాన్ ద్వారా ఎలక్ట్రిసిటీని మెచ్చుకోవాలి, ఆనందించాలి. అదేవిధంగా ఈ శరీరం ద్వారా, మనస్సు ద్వారా, మనస్సు ఫిలమెంట్ లాంటిది, శరీరం బల్బు లాంటిది. మళ్ళీ చెప్పండి, మనస్సు ఫిలమెంట్ లాంటిది. ఫిలమెంట్ ముఖ్యమా, బల్బు ముఖ్యమా? రెండు ముఖ్యం. ఫిలమెంట్ బల్బు రెండు ముఖ్యం. ఈ రెండు ముఖ్యం ఎలక్ట్రిసిటీ లేకుండానే, ఎలక్ట్రిసిటీతోనా? శరీరం కూడా అంతే. మనస్సు శరీరం రెండు అవసరం. ఇది ఎంతకాలం ముఖ్యం? ఆత్మ ఉన్నంతకాలం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ముఖ్యమా, బల్బు ముఖ్యమా, ఫిలమెంట్ ముఖ్యమా, మూడిట్లో ఏది అతి ముఖ్యం? ఎలక్ట్రిసిటీ, అవునా? అదేవిధంగా ఆత్మ ముఖ్యం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఆత్మని మీరని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఎప్పుడు ఉంటుంది ఎలక్ట్రిసిటీ? బల్బు వస్తుంటుంది, పోతుంది. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉంటుంది, బల్బులు మాత్రం మారుస్తూ ఉంటాం, ఫ్యాన్లు మారుస్తూ ఉంటాం, ఎలక్ట్రిసిటీ కూడా మారుస్తామండి. ఎలక్ట్రిసిటీని మారుస్తాం, బల్బును మారుస్తాం, ఫ్యాను మారుస్తాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎప్పుడు ఉన్నట్లే ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. శరీరం వస్తుంటుంది, పోతుంటుంది. కనుక ఏది మీరు చెప్పుకుంటారు ఇప్పుడు? నిత్యం శాశ్వతమైన ఆత్మని నేనుగా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి శరీరాన్ని నేనని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? తెలివిగల వాళ్ళైతే ఆత్మ నేనని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. తెలివి లేని వాళ్ళు మూర్ఖులైతే శరీరం నేననుకుంటారు. శరీరం నేను అనుకుంటే దుఃఖం ఉంటుంది అర్జున, ఆత్మ నేనని నువ్వు తెలుసుకుంటే దుఃఖం ఉండదన్నాడు కృష్ణ పరమాత్మ. ఏం చెప్పారు ఈ ఆత్మకి? ఎన్ని లక్షణాలు చెప్పారు? 6-7 లక్షణాలు చెప్పారు. గుర్తు చేస్తాను మళ్ళీ. మొదటిది, ఆత్మ నిత్య అన్నారు. ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, ఆత్మ నిత్య. రెండవ లక్షణం, ఆత్మ సత్య. మూడు కాలాలలోనూ ఉంటుంది ఆత్మ, దానికి నాశనం లేదు. ఆత్మ సత్య, స్వతంత్రంగా ఉంటుంది. బల్బు ఉన్నా పోయినా కూడా విద్యుత్తు స్వతంత్రంగా ఉంటుందా ఉండదా? బల్బు విద్యుత్తు మీద ఆధారపడింది. విద్యుత్తు ఎలక్ట్రిసిటీ బల్బు మీద ఆధారపడి లేదు. అదేవిధంగా ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, శరీరం మీద ఆధారపడి లేదు. శరీరం ఆత్మ మీద ఆధారపడింది. కనుక ఆత్మ నిత్య సత్య. నిత్య మొదటి లక్షణం ఆత్మకి, సత్య ఆత్మ రెండవ లక్షణం. మూడు, ఈ సత్య అనేది ఎక్కడ చెప్పారంటే 16వ శ్లోకంలో చెప్పారు, ఈ 2వ అధ్యాయంలో. నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః. చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత ఆత్మ సర్వగతః, 3వ లక్షణం. అంతటా వ్యాపించి ఉంటుంది ఆత్మ. విద్యుత్తు బల్బులోనూ ఉంటుంది, బల్బు బయట ఉంటుంది. ఆత్మ శరీరంలోనూ ఉంటుంది, శరీరం బయట ఉంటుంది. సర్వగతః. 4, ఆత్మ అప్రమేయః. ఆత్మ అన్నిటిని తెలుసుకునేదే గాని తెలుసుకోబడేది కాదు. ఆత్మ ద్వారా అన్ని తెలుసుకుంటాం. ఆత్మ అన్ని తెలుసుకుంటుంది, కానీ ఆత్మని ఎవరు తెలుసుకోలేరు. అప్రమేయః అన్నారు 4వ లక్షణం ఆత్మకి. అంటే అనుభవించేది కానీ అనుభవింపబడేది కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సబ్జెక్ట్. ఎప్పుడూ సబ్జెక్టే, ఆబ్జెక్ట్ కాదు అని అర్థం. ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్డ్ కాదు. అనుభవింపబడేది కాదు, అనుభవించేది ఆత్మ. అర్థమైందా? అప్రమేయ లలితా సహస్రనామంలో వస్తుంది. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. లలితాదేవి ఆత్మస్వరూపంగా చెప్తే అప్రమేయ, స్వప్రకాశ, స్వతంత్రంగా ఉంటుంది. 5వ లక్షణం ఏమిటంటే, ఆత్మ అకర్త అభోక్త. రెండు కలిపి 5వ లక్షణం, అకర్త అభోక్త. అప్రమేయ అంటే సర్వదా ద్రష్ట. ఎవర్ ద సీయర్, నెవర్ ద సీన్. సర్వదా ద్రష్ట నతు దృశ్యం అని అర్థం. చూడబడే వస్తువు కాదు ఆత్మ, చూసేవాడు ఆత్మ. 5వది ఏం చెప్పాం? అకర్త అభోక్త. ఆత్మ ఏ యొక్క పని చెయ్యదు, కర్మలు చెయ్యదు, కర్మ ఫలాన్ని అనుభవించదు. అందుకనే నిర్వాణ చట్టంలో నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. ఆత్మ అకర్త అవడం వల్ల, ఏ కర్మలు చేయకపోవడం వల్ల ఎటువంటి ఫలాన్ని అనుభవించదు, కనుక అభోక్త. నేను అన్నారు కదా ఇందాక ఆత్మని నేను, ఇప్పుడు ఆత్మ నేను నిత్య సత్య సర్వగత అప్రమేయ, నేను అకర్త, నేను అభోక్త. నేను అని చెప్పుకోవాలి ప్రతిసారి. నేను శరీరాన్ని కాదు కదా, మనస్సుని కాదు కదా, నేను ఆత్మని కదా. అప్పుడు ఈ లక్షణాలన్నీ ఎవరికి సంబంధించినవి? ఆత్మ అని ఎక్కడెక్కడ చూడకూడదు. ఆత్మనైనా నేనే నిత్యుడే, నిత్యంగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను, సర్వగతుడిగా ఉన్నాను, అప్రమేయంగా ఉన్నాను, అకర్తగా ఉన్నాను, అభోక్తగా ఉన్నాను. ఇంకా ఉన్నది 6వ లక్షణం, ఆత్మ నిర్వికారః. వికారం చెందదు, మార్పు చెందదు. విద్యుత్ ఏమైనా మారుతూ ఉంటుందా? ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ మారదు కదా, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా షడ్వికారాలు లేవు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అంటే నశించడం, పెరగడం, తరగడం ఇట్లాంటివన్నీ లేవు ఆత్మకి. వాసాంసి జీర్ణాన్ని యథావ్యాహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి. శరీరానికే వికారం కానీ ఆత్మకి వికారం లేదు, మార్పు లేదు అని అర్థం. నిర్వికార అంటే ఏమిటి? మార్పు లేదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం. పెరుగుట తరుగుట ఉండదు, నాశం ఉండదు దానికి. నిర్వికార, ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. ఇప్పుడు నేను ఎవరిని, ఈ లక్షణాలు కలిగినటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అని చెప్పుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ చెప్పకూడదు, మనం అర్థం చేసుకోవడానికి, కానీ అందరికీ చెప్పకూడదు, మనకు మనం అర్థం చేసుకోవడానికి. తర్వాత 39 నుండి 53 శ్లోకం వరకు. కనుక ఆత్మదృష్ట్యా చూస్తే కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు అర్జున, ధార్మిక దృష్టితో చూస్తే కూడా నువ్వు యుద్ధం చేయడమే మంచిది, లౌకిక దృష్టితో చూసినా కూడా నువ్వు యుద్ధం చేయడమే మంచిది. ఇటువంటి యుద్ధం అందరికీ దొరకదు, ధర్మయుద్ధం నీ యొక్క పుణ్యం వల్ల దొరికింది, కనుక యుద్ధం చెయ్యి, చేసి నువ్వు చక్కగా మంచి పేరు ప్రఖ్యాతిని పొంది ఈ యొక్క జ్ఞానాన్ని పొందడానికి నీకు ఆస్కారం ఉంటుందని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కానీ అందరికీ ఆత్మ అర్థం కాదు. నిత్య సత్య అప్రమేయ అకర్త భోక్త అంటే ఎవరికి అర్థమవుతుందండి? కనుక ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానం పొందాలి అంటే నువ్వు జ్ఞాన యోగ్యతను పొందాలి మొదట. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది ఆత్మ విషయం. 10 సంవత్సరాలు విన్నా 20 సంవత్సరాలు విన్నా కూడా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యంగా చూస్తాడు ఈ ఆత్మ అంటే ఏమిటని. ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే అంత బ్యాక్డోర్ ఎంట్రీ. బ్యాక్డోర్ ఎంట్రీ అంటే ఏమిటి? క్వాలిఫికేషన్స్ లేకుండా, అంటే మనస్సు సూక్ష్మత లేకుండా ఎవరైతే వస్తారో, వేదాంతం వింటారో వాళ్ళకి అర్థం కాదు. మనస్సు సూక్ష్మం కావాలి అంటే చిత్తశుద్ధి కావాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. మనస్సు ఎంతో నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉంచుకుంటేనే మనస్సు ఈ యొక్క శాస్త్రాన్ని గ్రహిస్తుంది. కనుక మనస్సు నిర్మలం కావాలి, శుద్ధిని పొందాలి అంటే జ్ఞాన యోగ్యతను పొందినట్లు. మనస్సు శుద్ధి అయితే జ్ఞాన యోగ్యత పొందావు అని అర్థం. జ్ఞాన యోగ్యత అంటే ఏమిటో తెలుసా? జ్ఞానం పొందడానికి యోగ్యుణ్ణి అవ్వడమే జ్ఞాన యోగ్యత. ఏ జ్ఞానం? నిత్య సత్య భూత అప్రమేయ సర్వగత అకర్త అభోక్త నిర్వికార ఆత్మ అహం నేను అని తెలుసుకోవడం అనేది జ్ఞానం. ఈ జ్ఞానం పొందాలి అంటే అసలు నీకు అర్హత ఉన్నదా, యోగ్యత ఉన్నదా? యోగ్యత ఉంటే నీకు జ్ఞాన యోగ్యత ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాలేదు అంటే ఏమిటి అర్థం చెప్పాలే? జ్ఞాన యోగ్యత లేదు అని అర్థం. జ్ఞాన యోగ్యత లేదంటే ఏమిటి అర్థం? మైండ్ స్క్రిబుల్డ్ బోర్డు అని అర్థం. మనస్సులో కన్ఫ్యూజన్స్ అని అర్థం. ఎందుకున్నాయి మనస్సులో కన్ఫ్యూజన్స్ అంటే, కోపం, తాపం, ఆందోళన, ఒత్తిడి, మానసిక ఒత్తిడి, అలజడి, చంచలత, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి ఆ మనస్సు అర్హత పొందలేదు అని అర్థం. మనస్సు అర్హత పొందాలి అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ముందు దానికి ప్రయత్నం చేయి, అది చేస్తే జ్ఞాన యోగ్యత వస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాలేదు అంటే జ్ఞాన యోగ్యత లేదు, జ్ఞాన యోగ్యత లేదు అంటే మనస్సులో ఇంకా కల్మషం ఉన్నది. కల్మషం అంటే ఏమిటి? రాగ, ద్వేష, కామ, క్రోధ, భయం, అనుమానం, ఇవన్నీ మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు. అవన్నీ ఎలా తొలుగుతాయి? చిట్కా, చిట్కా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చిట్కా అంటే తెలుసు కదా, రెమెడీ. కర్మయోగ. కర్మయోగం అంటే ఏమిటండి అన్నాడు. ఏమీ లేదు నాయన, రెండు విషయాలు తెలుసుకో కర్మయోగం అంటే అని. విషయం 39 నుంచి 53 దాకా, 11 నుంచి 38 దాకా సాంఖ్యయోగం అయిపోయింది, 39 నుంచి 53 వరకు కర్మయోగం. ఈ కర్మయోగం దేనికి అంటే చిత్తశుద్ధిని పొందడానికి. ఏమిటి ఆ రెండు విషయాలంటే, కర్మ చేసేటప్పుడు కర్మ ఎలా చెయ్యాలి, ఏ దృక్పథంతో చెయ్యాలి, కర్మ యోగం అంటే ఏమిటి? సరి అయిన దృక్పథంతో చేసే కర్మని కర్మయోగం అంటారు. సరి అయిన కర్మ, సరి అయిన దృక్పథం. కర్మలు సరి అయినవి కానీ కూడా ఉంటాయి కదా. దోషభూయిష్టమైన కర్మలు చేయకుండా నిష్కామ కర్మ చెయ్యి, మంచి కర్మలు చెయ్యి, మంచి పనులు చెయ్యి. కర్మ అంటే ఏమిటి? పనులు. మంచి పనులు చెయ్యి. సకర్మ మంచి కర్మ, సత్కర్మ మంచి పనులు చేయడం. పనులు చేసేటప్పుడు మంచి ఆలోచనతో చేయడం, మంచి దృక్పథంతో చేయడం. ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ యాటిట్యూడ్, ఈ రెండు కలిపితే కర్మయోగ. అది ఎలా చేయాలండి అని ప్రశ్న వస్తుంది మళ్ళీ. ప్రాపర్ యాక్షన్, సరి అయిన పని, సరి అయిన దృక్పథం ఎట్లా? కృష్ణ పరమాత్మ చెప్తాడు, మనం చేసే పని వలన ఎక్కువ మంది ప్రయోజనాన్ని పొందితే అది నిష్కామ కర్మ, సాత్విక కర్మ. నువ్వు కర్మయోగం చేస్తున్నావా లేదా అని తెలియాలంటే నువ్వు చేసే పని వలన, ఏ పనైనా సరే, ఆ పని వలన అనేక మంది ప్రయోజనాన్ని పొందుతారు. అంటే నీకు స్వార్థం లేదు, స్వార్థం లేకుండా నీకోసం కాకుండా పది మంది కోసం చేసే కర్మ నిష్కామ కర్మ. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆనందంగా చేయాలి. ఫలం ఎట్లా వచ్చినా సరే స్వీకరించడం అలా ఉండాలి మనస్సు. దాన్ని సాత్విక కర్మ అన్నారు. స్వార్థంతో కనుక చేస్తే ఆ సాత్విక కర్మని నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మనే కర్మయోగం అంటారు. కనుక ఇప్పుడు మనం సాత్విక కర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి, నిస్వార్థంగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాజస కర్మ అయితే స్వార్థంతో చేస్తాడు, పేరు కోసము, ప్రఖ్యాతి కోసము. పనులు చేసేటప్పుడు అందరూ దీన్ని మెచ్చుకోవాలని చేయడము, అవతల వాళ్ళు నన్ను పొగడాలని, ఆ చేసేటప్పుడు ఫలం తాను అనుకున్నట్టుగా రావాలని ఆశించి చేస్తాడు. చూసారా, తన కోసమే చేసుకుంటాడు. అది రాజసిక కర్మ, అది నిష్కామ కర్మ కాదు, స్వార్థపూరితమైనటువంటి కర్మ. అలా చేయకూడదు పనులు. అలా చేస్తే మనస్సు కలుషితమవుతుంది. సాత్విక కర్మ చేస్తే మనస్సు నిర్మలం అవుతుంది. రాజసిక కర్మలో ఎక్కువ మంది ఫలాన్ని పొందరు. నేనే ఫలాన్ని పొందుతాను. ఏం ఫలం? అందరు మెచ్చుకొని పొందాలి, నేను చాలా లాభం వస్తుంది, నాకు నాకు సంతోషం, నా ఆనందం, అవుతున్న వాళ్ళకి దుఃఖం. అది రాజసిక కర్మ, అది కర్మయోగం కాదు, అది సకామ కర్మ అన్నారు. ఇంకా ఉన్నది అధమ కర్మ, తామస కర్మ. తామస కర్మ అంటే అవతలి వాళ్ళకి హాని చేసైనా సరే, కష్టం కలిగించైనా సరే నేను సుఖపడాలి, అది తామస కర్మ. హీనమైనటువంటి కర్మ, అవతల వాళ్ళని బాధ పెట్టే చెవి మెలిచైనా సరే, బాధ పెట్టైనా సరే. అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే పర్వాలే, పడని. చాలామంది అంటారు, ఎవరికైనా సహాయం చేయిస్తూ ఉంటే కొంతమంది ఎవరో అంటుంటారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని చెయ్యవాకు, సహాయం చేయక్కర్లేదు, అయ్యో కష్టపడుతున్నాడురా వాడంటే కష్టపడని, వాడి కర్మ అది. వాడు కష్టపడాలని చెప్పి భగవంతుడు నిర్ణయించాడు, కష్టపడితే పడని. మనం వాడికి సహాయం చేస్తే ఏమవుతుందంటే ఈశ్వరుడి ఆజ్ఞని మనం ఉల్లంఘించినట్లు అవుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు కష్టం ఇవ్వాలనుకున్నాడు వాడికి, వాడికి కష్టం ఇస్తున్నాడు. అందుకని మనం ఇంటర్ఫియర్ కాకూడదు, పడని వాడిని, కష్టపడని అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు అట్లా కూడా. కనుక ఈశ్వరుడే పనిష్మెంట్ ఇస్తున్నాడు వాడికి, మనం ఎందుకు సహాయం చేయడం అని చెప్పి వీడే చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష. అట్లాంటి వాడు ఎక్కువ అండి ప్రపంచంలో. చూసారా, అలాంటి వాళ్ళు మనం చూస్తున్నాగా ఇప్పుడు, అట్లాంటి వాళ్ళు ఎక్కువ. ఉదాహరణ చెప్పాలంటే, మన ఇంట్లో కసు అంతా ఊడ్చి, చెత్తను ఊడ్చి, కసు అంటారు తెలుసు కదా, ఆ కసు అనే మాట గుర్తుందా అసలు? కసువులు ఊడ్చి, చెత్తని ఊడ్చి పక్కవాడింట్లో పోయటం. అలా చేయడం అనేది ఏమిటి కర్మ తెలుసా? అది స్వార్థపూరితమైనటువంటి కలుషితమైన కర్మ, మనస్సు కలుషితం, కర్మ కలుషితం. కనుక అటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటే సమాజం ముందుకొస్తుందా? ఆ వ్యక్తి ఎదుగుతాడా? ఆ వ్యక్తి నష్టపోతాడు, ఆ సమాజము నష్టపోతుంది. కనుక నరేంద్ర మోడీ ఎటువంటి వ్యక్తులు కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు మన ప్రధానమంత్రి కర్మయోగులు కావాలని కోరుకుంటున్నారు. ఆయన తామస కర్మ, రాజసిక కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, దేశం నిండా ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే దేశం ఇట్లా ఉన్నది. సాత్విక కర్మ చేసేవాళ్ళు ఎక్కువ కావాలి. ఎక్కువ అయ్యే కొద్దీ స్వచ్ఛ భారత్ తొందరగా వస్తుంది. వస్తుందా రాదా? స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి భారతం వచ్చిందంటే పరిశుద్ధమైన మనస్సు వచ్చినట్లే, అవునా కాదా? వ్యక్తి పరిశుద్ధుడైనప్పుడే కదా తన యొక్క పరిసరాలని పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. పర్యావరణం అంటారు చూసారా, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా మన యొక్క పరిశుద్ధత వస్తేనే అది వస్తుంది. మన మనసు శుద్ధం కావాలి. శుద్ధం కావడం కోసం ఈశ్వరార్పణ బుద్ధ కర్మకురు, ప్రసాద బుద్ధ ఫలం స్వీకురు. ఫల కర్మ చేసేటప్పుడు శివార్పణమస్తు, కృష్ణార్పణమస్తు. ఏ పని చేసినా సరే అహంకారం లేకుండా భగవద్ అర్పితం చెయ్యి. ఆ కర్మ ఫలం వచ్చినప్పుడు సుఖము రావచ్చు, దుఃఖము రావచ్చు, ఫలం వల్ల ప్రసాదంగా స్వీకరించు. ప్రసాద బుద్ధ ఫలం స్వీకరు. ఇది కర్మయోగం అంటే. ఇలా చెయ్యి, నీ జ్ఞాన యోగ్యత వచ్చేస్తుంది. తర్వాత ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అలా చెయ్యకుండా ఎంత శాస్త్రం విన్నా కూడా, ఎన్ని సంవత్సరాలు విన్నా కూడా గొంగళి ఎక్కడున్నావి అంటే ఇక్కడే ఉన్నాను అందుట. మనం గొంగళి, గొంగళి తెలుసా, రగ్గు, అది ఎక్కడ వేస్తే గొంగళి అక్కడే ఉంటుంది. మనం కూడా అంతే. మనస్సు శుద్ధం కాకుండా, నిర్మలం కాకుండా ఎన్ని శాస్త్రాలు విన్నా ఎంత విన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. మన వాళ్ళు చెప్తారు, బూడిదలో పోసిన పన్నీరు, బూడిదలో పోస్తే పన్నీరు వాసన వస్తుందండి. పన్నీరు తీసుకొచ్చి బూడిదలో పోసేట ఎవడో, వాసన చూస్తే వాసన వస్తుందా? మనం కూడా మనస్సుని శుద్ధం చేసుకోకుండా, కర్మయోగం చెయ్యకుండా, నిష్కామంగా కర్మ చెయ్యకుండా ఈ జ్ఞానం అనే పన్నీరుని గనక ఆ మనసులో నింపాలని చూస్తే బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. అందుకని ఎంత విన్నా కూడా, ఎంత చదివినా కూడా జ్ఞాన యోగ్యత లేకుండా విద్య ఉపయోగపడదు. అది విషయం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున కర్మయోగాన్ని ఆచరించు అర్జున అన్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఒకటే ఆశ, కర్మయోగం చేస్తాను, జ్ఞాన యోగ్యతను పొందుతాను, జ్ఞానాన్ని కూడా పొందుతాను. ఆ జ్ఞానం పొందిన వ్యక్తి ఎవడన్నా ఉంటే వాడి యొక్క లక్షణాలు చెప్పు నాకన్నాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున విను, చెప్తాను. ఆ స్థిత ప్రజ్ఞుడు, జ్ఞానం పొందిన వ్యక్తి ఎట్లా ఉంటాడో చెప్తాను విను. ఆ జ్ఞానం స్థిత ప్రజ్ఞ, జ్ఞానం అందరూ పొందుతారండి, ప్రజ్ఞ అందరూ పొందుతారు, స్థిత ప్రజ్ఞులు కావడం కష్టం. గురువు ద్వారా విని జ్ఞానాన్ని పొందుతాం. అన్నీ తెలుస్తాయి మనకు, మంత్రాలు శ్లోకాలన్నీ గడగడగడ చెప్తాం, కానీ లోపల మాత్రం దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ప్రజ్ఞ గురువు గారు ఇస్తారు. అజ్ఞ అంటే అజ్ఞానం ఉన్నవాడిని ప్రజ్ఞానవంతుడిగా చేస్తాడు గురువు. అజ్ఞ కన్వర్టెడ్ ఇంటు ప్రజ్ఞ. కానీ గురువు గారు ప్రజ్ఞ కలిగిన వాడిని స్థిత ప్రజ్ఞుణ్ణి చేయలేడు, గురువు చేయలేడు. మీ అజ్ఞానాన్ని మాత్రం పోగొట్టగలను, కానీ మీకు స్థిరమైన జ్ఞానాన్ని ఇవ్వలేను నేను. స్థిరమైన జ్ఞానం మీకు రావాలంటే మీరే ప్రయత్నం చేయాలి. అన్నం నోటి దాకా తీసుకొస్తాను, కావాలంటే నోట్లో కూడా పెడతాను. అది మింగడం మీ ఇష్టమా నా ఇష్టమా? అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. గుర్రాన్ని నది దగ్గరికి తీసుకెళ్తామండి, నీళ్లు తాగడం దాని ఇష్టమా మీ ఇష్టమా? దాని చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. అదేవిధంగా గురువు బోధించి మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇవ్వగలుగుతారే, కానీ ఆ విన్న జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని మనం జీర్ణించుకోవాలంటే మనం ఏం ప్రయత్నం చెయ్యాలి అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు 4వ భాగం స్థితప్రజ్ఞ లక్షణాలు, స్థితప్రజ్ఞుడు కావడానికి సాధనాలు చెప్తున్నారు. ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ముందు ప్రజ్ఞ కావాలి, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం పొందిన తర్వాత స్థిరప్రజ్ఞుడు కావాలి. స్థిరప్రజ్ఞుడంటే ఎవరు? ఎటువంటి మానసిక దౌర్బల్యం లేనివాడు అని అర్థం. తాను పొందిన జ్ఞానాన్ని మనస్సులోకి పంపించి మనస్సులో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా తొలగించినవాడు అని అర్థం. అంటే ఏమిటి? ఇంటర్నలైజేషన్ ఆఫ్ ద టీచింగ్ అని అర్థం. అన్నం తిన్న తర్వాత అరిగితే శరీరానికి శక్తి వస్తుంది, అరగకుండా అక్కడే కూర్చుంది అనుకోండి, భోంచేసిన తర్వాత తిన్న ఆహారం పొట్టలోనే ఉంటే ఏమవుతుంది? శక్తి వస్తుందా? రాదు కదా. శరీరానికి శక్తి ఎప్పుడు వస్తుంది? ఆ అన్నం అరిగి జీర్ణమయ్యి రక్తంలోకి వెళ్ళాలి శక్తిగా. అదేవిధంగా మనం విన్న జ్ఞానం మన మనస్సులో ఉన్న బలహీనత నుంచి కూడా పోగొట్టాలి. మానసిక బలహీనత పోగొట్టినప్పుడే ఆ ప్రజ్ఞ స్థిర ప్రజ్ఞ అని అవుతుంది. స్థిరం కావాలి, అది సంశయం లేనటువంటి, మానసికంగా ఎటువంటి బలహీనతలు లేనటువంటి స్థితికి రావాలి. అదికి శిష్యుడే ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞాని జ్ఞానం పొందిన తర్వాత స్థిరప్రజ్ఞ రావాలంటే మూడు సాధనాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహ, మనస్సు నిగ్రహ రెండోది. మొదటి ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించు. కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఇంద్రియాలు. వీటిని ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెట్టవాకు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవాకు. వాగింద్రియం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అవతలవాళ్ళను బాధ పెట్టడం ఇలాంటివన్నీ చెయ్యకు. మొదట నీ యొక్క నాలుకని నిగ్రహించు. మా ఈ రెండు పనులు చేస్తుందండి నాలుక, తినే నాలుక, మాట్లాడే నాలుక. అందుకని కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, మాట జారితే వెనక్కి తీసుకోలేదు. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అవతల వాళ్ళకి బాధ కలిగించకుండా మాట్లాడాలి. బాధ కలిగించి మాట్లాడామంటే మనకు మనమే ఏం చేసుకోవాలి? రెండు రోజులు ఉపవాసం ఉండాలి, పనిష్మెంట్. తప్పు చేశాను కదా, అవతల వాళ్ళని బాధ పెట్టాను కదా, కనుక మనం ఏం చేయాలి? ఈరోజు ఫుడ్ కట్ అని నిగ్రహం. అప్పుడేం చేసింది? రెండోసారి బాగా భయం వేస్తుంది, అమ్మో ఇవాళ ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఉపవాసం ఉండాలి, వద్దులే అని చెప్పి వాక్ నిగ్రహం, ఇంద్రియాలన్నీ నిగ్రహంగా ఉండాలి. అలా ఉన్న వ్యక్తి త్వరగా జ్ఞాన యోగ్యతను పొందుతాడు, స్థిరప్రజ్ఞుడు అవుతాడు. శాస్త్రం ఎంత విన్నా కూడా స్వామిని దగ్గరికి వెళ్ళి మన యొక్క ప్రవర్తన మార్పు లేకపోతే స్వామి క్లాసుకు పోయి కూడా నువ్వు ఇట్లా ఉన్నావంటే ఇంకెందుకు అని అంటారు. మమ్మల్ని కూడా తిడతారు, స్వాముల్ని స్వామీజీలను కూడా తిడతారు. ఎందుకో తెలుసా? భగవద్గీత క్లాస్ పెడుతున్నావు కదా, నీ మాటే సరిగ్గా లేకపోతే ఇంకెందుకు అంటారా అనరా? నీ మాటే నీ యొక్క ఆధీనంలో లేకపోతే, నిగ్రహం లేకపోతే భగవద్గీత పట్టుకోవడానికి అర్హత ఉందా మనకు? కనుక భగవద్గీత మాట మీద తప్పు అమ్మా తప్పు చేశాను నన్ను క్షమించని చెప్పి అడగాలి. ఊరికి భగవద్గీత పట్టుకోవడం కాదు చేతిలో, మనం జీవితంలో ఆచరించినప్పుడే ఆ భగవద్గీత, ఆ తల్లి, ఆ మాత మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. కనుక మనం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. తర్వాత మనో నిగ్రహం, మనస్సు ఏది పడితే తన ఇష్టం ఆలోచిస్తుంది, కానీ అది చెయ్యడమా చేయకపోవడం అనేది మన బుద్ధి పనిచేయాలి. మనస్సులో ఆలోచనలు రావడం మన చేతుల్లో లేదు. చెడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, కానీ చెడు ఆలోచనల్ని ఆచరణలో పెట్టకూడదు, మంచి ఆలోచనలే ఆచరణలో పెట్టాలి. అది మనో నిగ్రహం. అంటే ఆలోచనలు రావడంలో మన చేతుల్లో లేదు, కానీ వచ్చిన ఆలోచనలు మంచివైతేనే ఆచరణలో పెట్టాలి, చెడు అయితే ఆచరణలో పెట్టకూడదు, అది చెయ్యకూడదు. అది మనో నిగ్రహం. అలా చేస్తే నువ్వు విన్న శాస్త్రం నీకు స్థిరత్వాన్ని, స్థితప్రజ్ఞన్న స్థిరప్రజ్ఞన్న ఒకటే. ఆ జ్ఞానం నీకు జీర్ణం అవుతుంది, లోపలికి ఎక్కుతుంది. ఎక్కినప్పుడు ఏమవుతుందంటే మనస్సు దృఢపడుతుంది, సమత్వం వస్తుంది. కనుక ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. మూడవది ఏంటంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసనం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ భగవద్గీత శ్లోకాలు చదవడం, చెప్పింది మళ్ళీ వినడం, నోట్స్ రాసుకోవడం, మళ్ళీ మళ్ళీ చదవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆ మనకు తెలిసిన దాన్ని ఎవరైనా వింటే వాళ్ళకి చెప్పడం, మరల వింటూనే ఉండాలి. మూడు సార్లు తింటున్నాను రోజుకి. నిన్న తిన్నదే కదా మళ్ళీ ఎందుకు తింటున్నాం? అదే అన్నం, శక్తి రావడం కోసం. ఇది అంతే, వారానికి ఒక్క రోజని కాదు, ప్రతిరోజు శాస్త్రం వినాలి కొంచెంసేపు. అది నిధిధ్యాసనం అంటారు. అదే చింతనలో ఉండాలి. ఈ మూడు సాధనాలు చేస్తే స్థిర ప్రజ్ఞత అంటే స్థిరంగా ఉంటుంది ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం, ప్రజ్ఞానం స్థిరం వస్తుంది. ఆ జ్ఞాని ఎట్లా ఉంటాడు స్థిరప్రజ్ఞుడు? సమత్వంగా ఉంటాడు, ఎప్పుడు సమంగా ఉంటాడు, కష్ట సుఖాల్లో కూడా సమంగా ఉంటాడు ఆ జ్ఞాని. మొదటి లక్షణం జ్ఞానికి బంధించే కామాలు ఉండవు అతనికి. ఆ కోరికలు తీరినా తీరకపోయినా కూడా ఏం బాధ ఉండదు, అయ్యో తీరలేదే అని ఉండదు. బంధక కామ నివృత్తిహీన, బంధించే కామాలు అంటే కోరికలు అది పూర్తి కాకపోతే దిగులు చింత అనేది ఉండదు, బాధ ఉండదు. పూర్తి అయితే అవుతుంది, లేకపోతే లేదు. అది బంధక కామ నివృత్తిహీన అంటే బయటపడతాడు ఆ యొక్క కామాల నుంచి, ఆ కోరికల నుంచి. ఏ కోరికలు తీరకపోయినా తీరినా కూడా నేను ఎప్పుడూ పూర్ణ స్వరూపమే, అయ్యో తీరకపోతే అయ్యో తీరలేదే తీరలేదే అని చెప్పి దిగులు పడాడు. తీరితే ఎంత, తీరకపోతే ఎంత, నేను ఎప్పుడు పూర్ణస్వరూపమే. బంధక కామ నివృత్తిహీన. రెండు, సమత్వం. ఎప్పుడూ మనస్సు సమంగా ఉంటుంది, కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఒకే రకంగా ఉంటుంది మనస్సు. ఆత్మచింతనలోనే ఉంటాడు కనుక తాను ఆత్మస్వరూపం గనక మనస్సు చెలించదు. సమత్వం, ఆందోళన ఉండదు. ఉదాహరణ ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? ఆపూర్యమాణమచల ప్రతిష్టం. ఎన్ని నదులు వస్తున్నా కూడా సముద్రం ఎట్లా ఉంది? మొన్న ఫ్లైట్లో వస్తుంటే సముద్రం మీదుగా వచ్చింది ఫ్లైట్. వస్తుంటే సముద్రం అసలు కదులుతున్నదా లేదా అనిపించింది నాకైతే. ఒక్కరో కదలడం లేదు అసలు, అంత స్థిరంగా ఉన్నట్లున్నది. ఎన్ని నదులు వచ్చి చేరుతున్నాయి, మన మనస్సు కూడా అంతే. ఎవరు ఎన్ని అన్నా కూడా మనస్సు చెలించదు, అలా ఉండాలి. అది సమత్వం. మూడవ లక్షణం ఏంటంటే జీవించి ఉండగానే ఆ ఆత్మజ్ఞాన ఫలాన్ని పొందుతాడు, జీవన్ ముక్తి. నేను విదేహం అంటే నాకు దేహమే లేదు, నాకు జన్మే లేదు, నజాయతే నమ్రియతేవా కదాచిత్ అని తెలుసుకుంటాడు. జీవన్ముక్తి ఫలం, విదేహముక్తి ఫలం. ఆ మనిషికి మళ్ళీ పునర్జన్మ ఉండదు, బతికినంతకాలం ఆనందంగా ఉంటాడు, ఎటువంటి దిగులు చింత ఉండదు. ఆ జ్ఞానం పొందినటువంటి స్థితప్రజ్ఞుడైనటువంటి వ్యక్తి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇదే బ్రాహ్మీ స్థితి అంటే, బ్రహ్మస్థితి అంటే. అంతకాలంలో కూడా ఆత్మస్వరూపంలోనే ఉంటాడు అని కృష్ణ పరమాత్మ. ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాలు, స్థితప్రజ్ఞుడు కావడానికి సాధనాలు చెప్పి ఈ అధ్యాయాన్ని ఇంతటితో పూర్తి చేస్తారు. ముఖ్యమైన శ్లోకాలు 11 నుంచి 25 వరకు ముఖ్యమైన శ్లోకాలు, తర్వాత 54 నుంచి 72 వరకు స్థితప్రజ్ఞ లక్షణాలు. అన్ని రోజు కంఠస్థం చేసి పారాయణం చేస్తే త్వరగా జ్ఞాన నిష్ట వచ్చేస్తుంది. ఇంతటితో సాంఖ్యయోగ సారాంశం పూర్తయింది, 2వ అధ్యాయం పూర్తి అయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.